పంచేంద్రియముల కంటే ముందే మనస్సు విషయానందాన్ని అనుభవిస్తుంది. కనుక మొదటే భగవంతుని స్మరించాలి. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమవుతుంది. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురువుకు అర్పించినచో వాటి యందు అభిమానం సహజంగా అదృశ్యమైపోతుంది. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువుకు అర్పించాలి. ఈ అభ్యాసాన్ని ఆచరించినచో దేవుడు ఆలోచనలన్నింటినీ నిర్మూలిస్తాడు. విషయములు అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావిస్తే ఆ వస్తువును అనుభవించవచ్చా లేదా అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెడతాం. ఈ విధంగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమిస్తాయి. మన శీలం చక్కబడుతుంది. గురువు యందు ప్రేమ వృద్ధి పొందుతుంది. శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది. ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమున లీనమవుతుంది. అప్పుడే మనకు ఆనందం, సంతృప్తి కలుగుతుంది. గురువునకు, దేవునకు ఎవరు భేదాన్ని పాటిస్తారో వారు దేవుణ్ణి ఎచ్చటా చూడలేరు. భేదాలన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువుని, దేవుని ఒకటిగా భావించాలి. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందుతాడు. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. క్లుప్తంగా చెప్పేదేమిటనగా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువునైనా పంచేంద్రియములతో అనుభవించకూడదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందుతుంది. బాబా సగుణ స్వరూపము మన కళ్ళ ముందు నిలబడుతుంది. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమవుతాయి. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడే మనం ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరుస్తాము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నచించి మన మనస్సులు శాంతిని, ఆనందాన్ని పొందుతాయి. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ కూడా జ్ఞాపకం వచ్చింది. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాటి సుధాముడను వాడు వారి గురువగు సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తుండేవారు. ఒకనాడు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపారు. సాందీపని మహర్షి యొక్క భార్య సుధాముని కూడా అదే పని మీద పంపుతూ ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపింది. శ్రీకృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహం వేయుచున్నది అని అడిగాడు. కాని సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడువాగుట మంచిది అన్నాడు. కానీ తన వద్ద శనగలున్నవని, కొంచెం తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలిసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాడు. ఇది కనిపెట్టిన సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ప్రారంభించాడు. హఠాత్తుగా శ్రీకృష్ణుడు మెలకు వచ్చి ఇట్లన్నాడు, అన్నా ఏమి తినుచుంటివి, ఎక్కడ నుంచి ఈ శబ్దం వస్తున్నది అనగా సుధాముడు ఉలిక్కిపడి, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామాన్ని కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను అన్నాడు. అది విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేనొక స్వప్నాన్ని కన్నాను. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులు తినుచున్నాడు. ఏము తినుచుంటివి అని అడగగా, ఏమున్నది తినుటకు మన్నా అన్నాడు. అనగా తినుటకు ఏమీ లేదని భావం. రెండో వాడు తథాస్తు అన్నాడు, అన్నా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమీయూ తినవని నాకు తెలుసు. స్వప్న ప్రభావంచే నువ్వేమి తినుచున్నావని అడిగాను అన్నాడు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసియున్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చింది. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతడు ఉత్తరకాలమంతా గర్భదారిద్రముచే బాధపడ్డాడు. కొన్నాళ్లకు అతని భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించడానికి ఇచ్చాడు. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తినే అలవాటుంటుందో వారు దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలి. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. ఏదైనా ముందుగా భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషాన్ని మనం అనుభవించాలి. బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తిగా బోధించారు. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వాన్ని వర్ణించాడు. అన్నా చించణీకర్ అనే ఒక ముసలి భక్తుడున్నాడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఎవరినీ లక్ష్య పెట్టేవాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పుడుదప్పుడే తేల్చేవాడు. బయటికి కఠినుడి వలె, హఠము చేయువాని వలె కనిపించినా అతను చాలా మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుకే బాబా వాణిని ప్రేమించేవాడు. అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముచున్నాడు. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి అనునామే ఉన్నది. ఆమెను బాబా అమ్మా అని పిలిచెడేవారు. ఇతరులు మావిసీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవిస్తున్నది. ఆమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతి వేళ్ళు అల్లి దానితో నొక్కుతున్నది. ఆమె దీనిని అతి తీవ్రంగా చేస్తుండగా బాబా వీపు కడుపు కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నది. ఒకవైపు అన్నా బాబా చేతిని తోముచుండగా మావిషీబాయి బాబా వీపును మర్దించుతున్నది. ఆ సందర్భంలో ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖానికి దగ్గరగా పోయింది. హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె, ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నటకు ప్రయత్నిస్తున్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అన్నది. అన్నాకు కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లన్నాడు, నేను ముసలివాడును దుర్మార్గుడును అంటున్నావు, నేను పిచ్చివాడినా నీవే కలహానికి కాలు దూవుచున్నావు అన్నాడు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహానికి చూచి నవ్వుకుడుచున్నారు. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానమిచ్చారు. బాబా ప్రేమతో, ఓ అన్న, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యం ఏమున్నది అన్నారు. బాబా మాటలు విని ఇద్దరూ సంతృప్తి చెందారు. అందరూ సరదాగా నవ్వారు. బాబా చమత్కారానికి హృదయానందపూరితులైనారు. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతిచ్చేవారు. దీనిలో ఇతరులు జోక్యము కలుగజేసుకొనుట బాబాకి ఇష్టం ఉండేది కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచున్నది. ఆమె ప్రయోగించు బలాన్ని చూసి ఇతర భక్తులు భయపడ్డారు. వారిట్లన్నారు, అమ్మా కొంచెం మెల్లగా తోమము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టారు. వారి కండ్లు నిప్పు కణికల వలె ఎర్రనయ్యాయి. బాబాను చూచుటకు ఎవరికి ధైర్యం చాలలేదు. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని తన పొత్తి కడుపులో గుచ్చుకున్నాడు. ఇంకొక చివరన స్తంభానికి ఆలించాడు. చటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కనిపిస్తున్నది. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలిపోతుంది అనుకున్నారు. బాబా క్రమంగా స్తంభం వైపు పోతున్నారు. అందరూ భయపడ్డారు. ఆశ్చర్యంతో భయంతో మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిపోయారు. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టాన్ని అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు అన్నారు. దీనిని కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారందరూ బాధపడ్డారు. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూస్తున్నారు. అదృష్టవశాత్తు బాబా కోపం తగ్గింది. చటకాను విడిచి గద్దెపై కూర్చున్నారు. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకొనరాదన్న నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 25వ అధ్యాయం. భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు నర్చి ఈ అధ్యాయాన్ని ప్రారంభించదవుగాక. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామాలు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. హేమాడ్ పంత్ మనసునందు బాబా జీవిత లీలలు వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతని చేత వ్రాయించారు. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంత్కు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించారు. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేదు, కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాడు. ఈ విధంగా ఈ సచ్చరిత్ర సిద్ధమయ్యింది. ఇది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలు అనే అమృతం స్రవిస్తోంది. దానిని శ్రోతలు మనసారా ఆస్వాదించవచ్చు. భక్తునకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షిస్తారు. వారి యోగక్షేమాలు బాబా చూస్తారు. అహ్మద్నగర్ నివాసియగు దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యానికి ఉదాహరణగా చెప్పబడింది. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంలో దాము అన్న గురించి శ్రోతలు విన్నారు. అతడు 1897వ సంవత్సరాన శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించినప్పుడు చిరిడీకి వెళ్ళాడు. అచ్చటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకాన్ని ఒకటి కానుకగా ఇస్తున్నాడు. అదియేగాక ఉత్సవానికి వచ్చే బీదలకు అన్నదానం చేస్తున్నాడు. ఈ దాము అన్నాకు బొంబాయిలో ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు ప్రతిలో జట్టీ వ్యాపారం చేద్దాం, భాగస్వామిగా చేరమని దాము అన్నాను పిలిచాడు. సుమారు 2 లక్షల రూపాయల లాభం వస్తుందని కూడా వ్రాశాడు. వ్యాపారం లాభకరమైనదని ఎంతమాత్రం ప్రమాదకరం కాదు కనుక అవకాశాన్ని పోగొట్టుకోవద్దని వ్రాశాడు. దాము అన్న ఈ బేరాన్ని చేయుటయా మానుటయా అని ఆందోళనలో పడ్డాడు. జట్టీ వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకపోయాడు. దానిని గురించి బాగుగా ఆలోచించి తాను బాబాను నమ్మిన భక్తుడు అగుట చేత శ్యామాకొక జాబు వివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమన్నాడు. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు చేరింది. శ్యామా దానిని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా ముందర పెట్టాడు. బాబా కాగితం ఏమిటని అడిగారు. సమాచారం ఏమన్నారు? శ్యామా అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడు అని చెప్పాడు. బాబా ఇట్లన్నారు, ఏమి వ్రాయుచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందక ఆకాశానికి ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినది ఆ ఉత్తరములో గల సమాచారమని తెలిసిన శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకుల చిత్తులు అగుట చేత వారినిచ్చటకు ఈడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగా కొందరిని లేఖల రూపంలో తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంతం పెట్టుతున్నారు అన్నాడు. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను, నన్ను విశ్వసించువారెవరు అన్నారు. అప్పుడు శ్యామ ఉత్తరాన్ని చదివాడు. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లన్నాడు. సేటుకు పిచ్చి ఎత్తింది. అతడి గృహమునందు ఏ లోటూ లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృప్తి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పు అనగానే శ్యామ వెంటనే జవాబు రాశాడు. దాని కొరకు ఆతృతతో దాము అన్న కనిపెట్టుకుని ఉన్నాడు. జాబు చదువుకుని అతడు తన ఆశయంతయో అడియాస అయిందని బాధపడ్డాడు. కాని స్వయంగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరము రాయుటకు భేదము కలదని శ్యామా వ్రాయుటచే తానే స్వయంగా సిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు. అందుకే వెంటనే బయలుదేరి సిరిడీ చేరాడు. బాబాకు నమస్కరించాడు. బాబా పాదాలను ఉత్తుతూ కూర్చున్నాడు. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలలేదు. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకున్నాడు. ఇట్లు రహస్యంగా దాము అన్న తన మనసులో అనుకుంటున్నాడు. కాని బాబాకు తెలియనిది ఏమున్నది? అరచేతినున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా బాబాకు తెలుసు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యాన్ని చెడగొడతాయి, చేదు మాత్రలు ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇస్తుంది. బాబా దయగల తల్లి వంటివారు, తన భక్తుల భవిష్యత్ వర్తమానాలు లాభాలు గురించి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లన్నారు, ప్రపంచ విషయములలో తగులుకునుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించిన దాము అన్న ఆ పనిని మానుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత దాము అన్న ధాన్యం వ్యాపారం చేయాలని తలపెట్టాడు. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది, కనుక ఈ వ్యాపారం కూడా మానుకోమన్నాడు. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉన్నది. కానీ 1 మాసంలో అకాల వర్షాలు విశేషంగా కురిశాయి. ధరలు హఠాత్తుగా పడిపోయాయి. ధాన్యం నిల్వ చేసిన వారందరూ నష్టపోయారు. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడ్డాడు. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయింది. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాడు. పెట్టుబడి పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చింది. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టాల నుండి తప్పించాడని దాము అన్నకు అర్థమయ్యింది. బాబా ఇందుగల నమ్మకం పెరిగింది. ఆ తరువాత హేమాడ్ పంతు 1 మామిడి పండ్ల చమత్కారాన్ని ఇక్కడ వర్ణించారు. 1 నాడు 300 మామిడి పండ్ల పార్సల్ వచ్చింది. రాళే అనే మామల్తాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపారు. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉన్నాయి. అది శ్యామా స్వాధీనంలో పెట్టారు. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కుండలో పెట్టాడు. బాబా నవ్వుతూ, ఈ 4 దాము అన్నాకు, అవి ఇక్కడనే ఉండవలే అన్నారు. దాము అన్నాకు 2 భార్యలున్నారు, కానీ అతనికి సంతానం లేదు. అనేక మంది జ్యోతిష్కులను సంప్రదించాడు. అతడు కూడా జ్యోతిష్యాన్ని కొంతవరకు చదివాడు. తన జాతకంలో దుష్ట గ్రహ ప్రభావం ఉండటం వల్ల అతనికి సంతానం కలిగే అవకాశం లేదనుకున్నాడు. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం ఉన్నది. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు సిరిడీకి చేరి బాబాకు నమస్కరించడానికి పోగా బాబా ఇట్లన్నాడు, అందరూ మామిడి పండ్ల వైపు చూచుతున్నారు, కానీ అవి దాము కొరకు ఉంచినవి, కనుక అవి దాము తిని చావవలెను అనగానే దాము ఈ మాటలు విని భయపడ్డాడు. కానీ మహల్సాపతి దానినిట్లు సమర్థించాడు, చావు అనునది అహంకారమును గురించి, దానిని బాబా ముందు చంపుట 1 ఆశీర్వాదం అనగానే బాబా అతనితో ఇట్లన్నాడు, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదిస్తుంది అన్నారు. దాము ఆ ప్రకారమే చేశాడు.